మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం ట్రైనింగ్ టీమ్ నుంచి హెడ్ కాన్స్టేబుల్ శ్రేయక శ్రీకాకుర
సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్
సార్. 6వ అధ్యాయం 1వ వచనం సార్. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. ఆమేన్.
అయ్యారు నువ్వు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కన్ఫ్యూజ్ అయ్యాను
సార్. హెడ్ కానిస్టేబుల్ సార్.
ఎస్సీ శేఖర్ థ్యాంక్ యూ. 2వ వచనంలో కానిస్టేబుల్ రామరాజు
సార్. వందనాలు సార్. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందబడినది వేషధారుడు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున్న ముందర పూర్వదిప్పవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు.
3వ వచనం
ధర్మము చేయనప్పుడు
ప్లీజ్ కంటిన్యూ. మూడో వచనం ఏఎస్ఐ చిరంజీవులు.
ప్రైజ్ లార్డ్ సార్. వందనాలు సార్.
వాయిస్ బాగుంది, తీసుకో బ్రదర్.
నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నిమిత్తం తిరిగి తెలియకుండా. ప్రైజ్ లార్డ్ సార్.
మీరు ఆపరేట్ చేయట్లేదా? ఒక్క నష్టం. థ్యాంక్ యూ. ఎవరైతే ఇన్ఛార్జెస్ పార్టిసిపేట్ చేయాలో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి, ఓపెన్ గా ఉంచొద్దు. తర్వాత 16వ వచనం డాక్టర్ ప్రదీప్ గారు. 4వ వచనం హెడ్ కానిస్టేబుల్ వెంకన్న. 4వ వచనం హెడ్ కానిస్టేబుల్ వెంకన్న
సార్. ప్రేజ్ లార్డ్ సార్. అట్లయితే రాశ్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని వాక్యం దీవించబడును.
16వ వచనం డాక్టర్ ప్రదీప్ గారు.
ప్రేజ్ లార్డ్ అన్నా.
అన్నా ప్రేజ్ లార్డ్.
మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులైనకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములకు ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను.
17వ వచనం డాక్టర్ శాంత సిస్టర్ శాంతకుమారి సత్యనాథన్ గారు. శాంతకుమారి అమ్మ మీరు అన్మ్యూట్ అవ్వచ్చమ్మా. మిమ్మల్ని అన్మ్యూట్ చేశాం శాంతకుమారి గారు. శాంతకుమారి గారు వచ్చిన
హలో. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పటి వరకు అన్మ్యూట్ లో ఉన్నానండి నేను. ఇప్పుడు మేడం
వేరే పేరు అన్మ్యూట్ చేస్తాను, దీన్ని అన్మ్యూట్ చేయలేదు. అందుకోసం ఒక్క నిమిషం. రైట్, మీరు చదవచ్చమ్మా. 17వ వచనం శాంతకుమారి గారు.
ఉపవాసము చేయిచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుగుకొనుము.
18వ వచనం డాక్టర్ శ్రవంతి. అన్మ్యూట్ చేయాలి వాళ్ళని మీరు.
పద్దెనిమిదవ వచనము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
థ్యాంక్ యూ. బైబిల్ స్టడీ టీమ్ గా యూబీ కాలం పాల్గొన్న ఇన్ఛార్జెస్ కి, అట్లాగే ట్రైనింగ్ టీమ్ నుంచి శేఖర్ కి అందరికి అభినందనలు. అట్లాగే ఉదయకాలం బైబిల్ స్టడీకి వచ్చిన పార్టిసిపెంట్స్ కి అందరికి కూడా ఆహ్వానం. ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవా, దయగల రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాటిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మీ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకిచ్చిన ప్రతి విధమైన సాధనాలు బట్టి మీకు వందనాలు. ఆసక్తిని బట్టి మీకు వందనాలు. ఆత్మ సహాయాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభు మీకు వందనాలు. ఉదయకాలం ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం గురు బైబిల్ స్టడీని ఆశీర్వాదకరంగా మీరు మార్చారు, మీకు వందనాలు. సాయంకాలం జిల్లాలో ప్రతి సోమవారం కూడా అన్ని సహవాసాలు వాక్యాన్ని కలిసి ధ్యానించగలుగుతున్నారు అన్న సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం బైబిల్ స్టడీ కొరకు ముందుకొచ్చిన మీ బిడ్డలు హెడ్ కానిస్టేబుల్ శేఖర్ ను బట్టి, కానిస్టేబుల్ రామరాజును బట్టి, ఏఎస్ఐ చిరంజీవుని బట్టి, హెడ్ కానిస్టేబుల్ వెంకయ్యను బట్టి, డాక్టర్ ప్రదీప్ గారిని బట్టి, శాంతకుమార్ అమ్మను బట్టి, శ్రవంతి డాక్టర్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు మీరు వాక్యాన్ని కలిసి మేమంతా ధ్యానం చేయడానికి మాకు సహాయం చేయండి. అట్లాగే మా సంభాషణ ప్రభు ప్రయోజనకరంగా పార్టిసిపెంట్స్ మీరు మార్చండి. పార్టిసిపెంట్స్ కూడా మీరు బలపరచండి. వచ్చిన వారికే స్తోత్రాలు. రావాల్సిన వారిని నడిపించండి. ప్రత్యేకించి ఉదయకాలం 7 గంటలకు జరుగుతా ఉన్న నాయకుల మంత్లీ రివ్యూ మీటింగ్ కొరకు మేము ఆశపడతా ఉన్నాం. ప్రభు మీకు వందనాలు. మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఉదయకాలం బైబిల్ స్టడీ టీమ్ గా పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చిన 7 ఇన్ఛార్జీలకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ 7 మొదటిగా మీరు చదివిన వాక్య భాగం మీ సొంత మాటల్లో వివరించాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. శేఖర్.
ప్రైజ్ లార్డ్ సార్. మనుషుల యొద్ద కనిపించాలనేసి వారి దగ్గర మెప్పు కోసము మనం మన యొక్క నీతి కార్యాలు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఆ విధంగా మనం చేయకపోతే పరలోక మందున్న దేవుడు మనకు, అంటే పరలోకంలో మనకు ఆ యొక్క ఫలం మనము పొందలేకపోతామనేసి నాకు అర్థమైంది సార్.
2వ వచనం రామరాజు
సార్. 100 నువ్వు ధర్మం చేసేటప్పుడు అది మనుషుల దగ్గర మెప్పు పొందాలనేసి దాన్ని సమాజ మందిరాల్లో వీధుల్లో చేయొద్దు, అంటే పబ్లిసిటీ చేయొద్దు. అక్కడ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడే దానికోసం రావాల్సిన ఆ జీతాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు అని అర్థం.
చిరంజీవులు
సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ సార్.
మనం ధర్మం చేయనప్పుడు అది రహస్యంగా ఉండాలి. మన కుడి చేయించేది ఎడమ చేయి కూడా తెలియకూడదని నాకు అర్థమైంది సార్.
4వ వచనం హెడ్ కానిస్టేబుల్ వెంకన్న
సార్. ప్రైజ్ లార్డ్ సార్. పైన ఉన్న 3 వాక్యాలు జోడిస్తూ, అట్లయితే రహస్యమందు చూసుకునే తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని తెలియజేస్తున్నా సార్. 3 వాక్యాలు మనుషులకు కనబడవాలని మీ నీతి క్రియలు చేయకండి. మీరు రహస్యంగా చేయాలి. కుడి చేయి చేసినది ఎడమ చేయికి కనపడకుండా ఉండాలి. గొప్పలుగా చెప్పకూడదనే ఇది. అట్లా చెప్పకుండా ఉంటే రహస్యమందు చూసి నీ తండ్రిని ప్రతిఫలం ఇస్తాడు అని నాలుగో వచనంలో తెలియజేయబడింది సార్. థ్యాంక్ యూ
సార్. ఒకసారి వెంకన్న గారికి అట్లాగే డాక్టర్ సెవెంతికి చాలా చిన్న వచనాలు వచ్చాయి కాబట్టి వెంకన్న గారు 5 వచనాన్ని చదవాలి, డాక్టర్ సెవెంతి 6-7 వచనాన్ని చదవాలి.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
6-7 వచనాలు డాక్టర్ శ్రావంతి.
నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.
మీకేం అర్థమైంది అడుగుతాను, ఇలా ఒకసారి చూసుకోండి. తర్వాత 16 వచ్చిన డాక్టర్ ప్రదీప్ గారు సొంత మాటలో చెప్పాలి.
ప్రజలడనా, మీరు ఉపవాసం, మనం ఉపవాసం చేసేటప్పుడు ఆ ఉపవాసం దేవునికి తెలియాలి గాని మనుషులకు తెలియకూడదు. ఎందుకనంటే దేవుడు ప్రతిఫలిస్తాడు గాని మనుషులు ఇవ్వడు. వేషధారుల వల్ల ఉపవాసం చేయకూడదు అనేది నాకు అర్థమైంది.
17 వచ్చిన శాంత కుమార్.
మనల్ని చూచేవారికి మనము ఉపవాసం ఉన్నట్టు తెలిసేలా ఉండకుండా తలస్నానం చేసి ముఖం కడుక్కుని ఫ్రెష్ గా ఉండాలని ఈ వాక్యం అర్థమైందండి.
తర్వాత 5
సార్, ప్రార్థన కేవలం దేవునికి మాత్రమే వినిపించే విధంగా ఉండాలని, ఆయన వింటే చాలు, కపట భక్తులు దేవుని గురించి లెక్కలేదు, మనుషుల ఎదుట గొప్పగా కనిపించే వాళ్ళు కోరే విధంగా ఉండకుండా దేవునికి వినపడే విధంగా ఉంటే చాలన్నట్టుగా అర్థం చేసుకున్నాం సార్.
6-7 అట్లాగే 13 వచనాల మీద.
6 వచనం ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు అంటే గోప్యత అనేది అంటే ప్రైవసీ ఇతరులకు కనపడాలని లేదా వినపడాలని ప్రార్థన చేయకుండా కేవలం తండ్రితోనే మాట్లాడాలి అన్న అర్థమైందన్న 6 వచనము. 7 వచనము ప్రార్థన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, వ్యర్థమైన మాటలు కాకుండా మనం కావాల్సింది ఏదో దేవుణ్ణి అడగాలి, స్తుతించాలి అనేది అర్థమైందండి. 6-7
చాలా సంతోషం. 7 వాక్యాన్ని స్పష్టంగా చదివారు, అట్లాగే సొంత మాటల్లో కూడా ధైర్యంగా స్పష్టంగా మాట్లాడగలిగారు. నేను మధ్యలో 5, 6, 7 ఎందుకు యాడ్ చేశానంటే స్టడీ చేస్తున్నప్పుడు ఆ 3 వచనాలు కూడా సిమిలర్ ప్యాసేజ్ కింద అనిపించి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఇంకా బెటర్ గా మనం డిస్కషన్ ఉంటుందని దాన్ని కూడా కలిపాను, ముందివ్వలేదు. అయినా సరే మీరు తీసుకున్నారు, చదివారు, మాట్లాడగలిగారు, చాలా సంతోషం. టీమ్ సభ్యులు చదివి సొంత మాటల్లో వివరించిన వాక్య భాగాల్లో మీది కాకుండా పక్క వారిది వారు ఇంకా బెటర్ గా చెప్పుంటే బాగుండని కానీ వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారని కానీ ఏవైనా కరెక్షన్స్ కానీ ఏమైనా యాడింగ్స్ కానీ మీరు చేయగలిగితే తప్పకుండా మీరు చేయొచ్చు. పక్క వారి వచనాల మీద మీ సొంత మాటల్లో మీరు ఇందాక వాళ్ళు చెప్పింది బెటర్గా లేదు అనుకున్న, బెటర్గా చెప్పగలుగుతాము అనుకున్న మీరు తప్పకుండా మాట్లాడచ్చు. రైట్, ఏం మాట్లాడేది లేదు, అందరూ వాళ్ళ వాళ్ళ వాక్యాల మీద వాళ్ళ సొంత మాటలు చక్కగా చేశారు. అని మీరు అంటున్నట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. రైట్, బాగుంది. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగాలు ఈ 4, 7, 7, 10 వచనాల మీద మనం స్టడీ చేస్తున్నాం. ఈ 10 వచనాల్లో అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మీరు ప్రశ్నల రూపంలో అడగొచ్చు. మీరు అధ్యయనం చేసిన విషయాలు ఏమైనా ఉంటే స్టేట్మెంట్స్ రూపంలో సమాధానాలుగా చెప్పొచ్చు. ఆ స్టేట్మెంట్స్ మీద మీ వివరణ కోరితే తర్వాత వివరణలోకి ఎదురుగాని మీరు ప్రశ్నలుంటే అడగండి, సమాధానాలుంటే చెప్పండి, వివరణలుంటే చెప్పండి. అలాగే పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో మీకు ప్రశ్నలున్నా మీరు ఏదైనా చెప్పాలనుకున్నా తప్పకుండా చెప్పొచ్చు. ఏడుగురు టీం సభ్యులు ఏవైనా ప్రశ్నలున్నాయా? శాంతకుమారమ్మా
సార్, నాకు చిన్న సందేహం సార్. మా నేను చదివిన వాక్య భాగంలో 17వ వచనంలో ఇక్కడ నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుగుకొనుము అని ఉంది కదండి సార్, దాని విషయంలో నాకు ఒక చిన్న సందేహము. యాక్చువల్గా ఇది పైన బాహ్యంగా కనపడ వలసినటువంటిది కదా, తల స్నానం చేసుకొని ముఖం కడుక్కోవడం అనేది. యాక్చువల్గా ఒక వాక్యంలో మనకు దేవుడు ఏమని చెప్పారంటే, నరుని పైరూపాన్ని ఆయన చూడడు కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు అని. ఆ వచనానికి నాకు కొంచెం ఎలా మనము దీన్ని ట్రీట్ చేయొచ్చు అని.
శాంతకుమారమ్మ ప్రశ్న ఏంటంటే, దేవుడు నరుని పైరూపాన్ని చూడడు, అలాంటప్పుడు ఎందుకు మనం పైరూపం విషయంలో జాగ్రత్త పడాలనేసి ఇక్కడ రాయబడింది అని అడుగుతున్నారు. టీం సభ్యులు ఏమైనా హెల్ప్ చేస్తారా? మీకేమన్నా సమాధానం చెప్పగలుగుతారా?
ప్రైజ్లాడు సార్. అక్కడ 17వ వచనంలోన మనుష్యులకు కనబడవలనని కాక అని మాట ఉంది సార్. అంటే మనం నీటిగా ఉండడం దేనికంటే ఉపవాసం ఉన్నాము అందుకనే చాలా డల్గా ఉన్నాను అని అనిపించుకోకుండా మనుష్యులకు కనిపించడంటే ఉపవాసంగా లేడు, నీటిగా అంటే మామూలుగా అంటే జనరల్ గా ఉన్నాడు అని తెలుసుకున్నట్టు కొరకు ఈ విధంగా ఉండండి అన్నట్టుగా నాకు అర్థమైంది సార్.
ప్రశ్న ఏంటంటే, దేవుడు పైరూపాన్ని చూడడు కదా, మరి ముఖం కడుక్కోవడం తలస్నానం చేయటం దేవుడికి అవసరమా? అది ప్రశ్న. దానిని సమాధానం మళ్ళా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. నాకెందుకో చెప్పావు కానీ ఆ ప్రశ్నకు లింక్ చేయలేదు. లింక్ చేయ ప్రశ్నకు సమాధానం
సార్. అదే సార్, అంటే మనుషులకి నువ్వు ఉపవాసం ఉన్నట్టు నువ్వు కనిపించొద్దు, రహస్యమందున్న దేవుడు అయితే చూస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనుషులకు కనబడినట్లుగా నువ్వేదో వికారంగా చాలా డల్గా ఉన్నట్టు కాకుండా తలస్నానం చేసుకుని నీట్గా ఉండు. అంటే వాళ్ళకి ఉపవాసం అనేది వాళ్ళకి తెలియకూడదు, రహస్యమందున్న దేవునికే తెలియాలి అన్నట్లుగా అంటి వాక్యం నాకు అర్థమైంది సార్.
డాక్టర్ శ్రావంతి, నువ్వేమైనా మాట్లాడతావమ్మా?
అయితే పూర్వకాలంలో యూదులు ఉపవాసం చేసినప్పుడు బూడిద రాసుకుని డల్గా కూర్చునే వాళ్ళు కదా, అంటే అలా ఉండకూడదు అని చెప్తూ తల అంటుకొని ముఖం కడుక్కో అని చెప్పారేమో అనిపించింది అన్న. సో అలా చేయడం వల్ల ఓన్లీ దేవునికి మాత్రమే మనం ఉపవాసం చేస్తున్నట్టు కనపడుతుంది, ఇంకా మిగతా వారికి కాదు అని, బయట వారికి కాదు అని.
బాగుంది, మీ సమాధానాలు బాగున్నాయి కానీ మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పట్లా. మీరేదో చెప్పాల్సింది చెప్తున్నారు. మా ప్రశ్న ఏంటి, దేవుడు నరుని వేషాన్ని చూడడు, పైరూపాన్ని చూడడు, అలాంటప్పుడు ఉపవాస ప్రార్థనలో ముఖం కడుక్కోవడం ఎందుకు, తలంటుకోవడం ఎందుకు? అది మా ప్రశ్న. దానికి మీరు ఆన్సర్ చేయండి. మిగతా వాళ్ళ టీం సభ్యులు ఏమైనా మాట్లాడతారా? వీళ్ళందరూ ఇన్ఛార్జీలు కాబట్టి కోహోస్ట్ ఇచ్చేస్తే బెటర్ ఏమో. లేకపోతే ఇలా అన్మ్యూట్ అయి ఉన్నారా, మీట్లో ఉన్నారా, ఉన్నారా లేదా ఏం అర్థం కాని పరిస్థితి అయింది. లేదు మేము అది ఒకసారి రెస్పాండ్ అయ్యి అలా అందరినీ అన్మ్యూట్ చేస్తూ మేము ఉన్నాము అని మాట్లాడినా నాకు క్లారిటీ ఉంటుంది.
అన్మ్యూట్ చేశాం సార్, అందరినీ అన్మ్యూట్ చేశాం.
విజయ్ నువ్వు చూసుకో, అందరు అన్మ్యూట్ లో ఉండి అందుబాటులో ఉండాలి. దీనికి పార్టిసిపెంట్స్ కూడా మీరు సమాధానం చెప్పొచ్చు, మా ప్రశ్నలకు మీరు కూడా చాట్ బాక్స్ లో సమాధానం చెప్పొచ్చు. ఒకసారి శాంత కుమార్ అమ్మ ఇద్దరు మీకు సమాధానం చెప్పడానికి ట్రై చేశారు, మీరు సాటిస్ఫై అయ్యారా? శాంత కుమార్ అమ్మ మీకు సమాధానం వచ్చిందా?
నన్ను అట్లనే ఉంచండి మ్యామ్, నేను చేయలేకపోతున్నాను, మ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. సార్ సార్
మీకు సమాధానం వచ్చిందమ్మా? ఇద్దరు మాట్లాడారు, డాక్టర్ శ్రావంతి గారు చెప్పడానికి ట్రై చేశారు, శేఖర్ చెప్పాడు, మీకు సమాధానం వచ్చిందా?
అంటే ఇక్కడ వచనం వరకైతే వాళ్ళు చెప్పింది ఓకే, కానీ అసలు ఇంకా దీనికి వేరే ఇంకేమన్నా ఎక్స్ప్లెనేషన్ ఉంటదా అనేది నా అనుమానం అండి.
అంటే మీ ప్రశ్న వేరే ఎక్స్ప్లెనేషన్, లోతైన భావం తర్వాత మీ ప్రశ్నకు సమాధానం ఏమైనా వచ్చిందా?
ఓకే సార్ వచ్చినట్లే.
వచ్చినట్లే అదే అంటున్నాను, వచ్చినట్లే అని ఎక్కడ అన్నారంటే అడిగిన ప్రశ్నకు అడ్రస్ చేయకుండా మీరు వాక్యం మీద మాట్లాడుతున్నారు, ప్రశ్నకు వాక్యాన్ని సమాధానంగా మీరు మాట్లాడగలిగితే బాగుంటది. ఇంకేమైనా టీమ్ సభ్యులు మాట్లాడతారా? ఇంకేమైనా ప్రశ్నలుంటే కూడా మాట్లాడచ్చు. ఇక్కడ శ్రీకాంత్ యూకే నుంచి ఏమంటారంటే, మనుషులు పైరూపాన్ని చూడడు అన్న సందర్భం సమయలతోటి మాట్లాడుతున్న సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు, వేరు వేరు అన్న సమాధానం కాదు. మా ప్రశ్న ఏంటంటే, దేవుడు పైరూపాన్ని చూడడం, మరి ఉపవాస ప్రార్థనలో ముఖం గడుక్కోవడం తలంటుకోవడం ఎందుకు? అది ప్రశ్న. ఎంత బాగా స్వామి అన్న సమాధానం చెప్పాడు, మొహం గడుక్కోవడం దేవుని కోసం కాదు నరుల కోసం అంటున్నారు, వేషధారణ వద్దు అని అంటున్నారు. దేవుడు కనిపించడం కొరకు ముఖం కడుక్కోవడం కాదు, దేవుడు కనిపించడం కోసం తలంటుకోవడం కాదు, మనుషులకు కనిపించకుండా ఉండడం కోసం ముఖం కడుక్కోవడం, నేను ఉపవాసం ఉన్నాను అని. ఇది దేవుని కోసం కాదు, ఈ మాట మనుషుల కోసం రాయబడింది, మీరు దేవుని కోసం అన్నట్టుగా తీసుకోకూడదు అని స్వామి అని అంటాడు. ఇది నాకు రిలెవెంట్ గా అనిపించింది. శాంత కుమార్ అమ్మ మీకేమైనా స్వామి గారు చెప్పింది అర్థమైందా?
అవునండి సార్, నాకు కూడా అనిపించింది సార్. అది
చాలా సార్లు వాక్యాన్ని ఎక్కడ మనం అపార్థం చేసుకుంటామంటే సందర్భాన్ని పక్కన పెట్టేస్తాం, కాంటెక్స్ట్ పట్టించుకో, అక్కడేంటి మనుషులకు కనబడకూడదు అన్నట్టుగా ఆయన విషయాలు మాట్లాడుతున్నాడు. మనం ఎలా తీసుకున్నాం, దేవుడికి పైరూపం అక్కర్లేదు కదా అని తీసుకున్నాం. ఆయన మాట్లాడుతుంది ఏమో మనుషుల కోసం, మనం అడుగుతుందేమో దేవుని కోసం, కాబట్టి అక్కడ మిస్అండర్స్టాండింగ్. సరైన అవగాహనతో స్వామి అన్న సమాధానం చెప్పగలిగా బాగుంది. అట్లా ఇంకేమైనా ప్రశ్నలుంటే మీరు అడగచ్చు.
సార్ ప్రేజలాడు సార్.
వెంకన్న గారు
సార్, వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట నాకు ఇష్టము అంటున్నాడు సార్. అది కొద్దిగా అర్థమయ్యే విధంగా చెప్తారండి.
మీ ప్రశ్న అర్థమయ్యేలా మళ్ళీ అడగండి
సార్. వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము అని ఉంది సార్.
ఓకే,
దాని కొద్దిగా అర్థమయ్యే విధంగా.
వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టము అన్నది వెంకన్న గారు టీమ్ సభ్యుల నుంచి ఏమైనా వివరణ కోరుతున్నారు. ఏమైనా హెల్ప్ చేస్తారా వెంకన్న గారికి? శాంత కుమార్ అమ్మ
వారికి ఇష్టము అన్నారంటే అది
వేషధారుల గురించి సంబోధిస్తున్నారండి. వీధుల మూలల్లో వారు నిలబడి ఆ విధంగా బోధించటం, ధర్మాలు చేయటం, ఇలాంటివన్నీ అదే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారి విషయమై వారికి అది ఇష్టము అని చెప్పినట్టుగా నేను అర్థం చేసుకుంటున్నానండి.
ఓకే అమ్మా, బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? ఐదో వచనం మీద ఏమన్నా మాట్లాడతారా? వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం అన్న వాటి మీద ఏమైనా వివరిస్తారా? ఏమండి ఉన్నారా లైన్ లో?
సమాజ మందిరం, వీధులు అనేవి పబ్లిక్ ప్లేసెస్, సో అక్కడ చేయడం అనేది అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఆ పబ్లిక్ లోనే వాళ్ళు నిర్వాసం చేస్తున్నారు అనేసి.
సమాజ మందిరాలు అలాగే వీధులు, ఈ రెండు ఓపెన్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేస్ లో వాళ్ళు ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టము. ఇది పబ్లిక్ ప్లేస్ లో చేసే పనులు పబ్లిక్ గా చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అని రామరాజు అంటాడు. బాగుంది. మీకు ఏమైనా సమాధానం వచ్చిందా వెంకన్న గారు? మీరు అడిగిన దానికి వివరణ అడిగారు, వాళ్ళు ఏది చెప్పడానికి ట్రై చేస్తారు. మీరు ఓకేనా, సాటిస్ఫైడా?
సార్, బహిరంగ ప్రదేశంలో అందరు గణపడాలనే విధంగా ప్రార్థన చేయాలని వారు అనుకున్నారని గ్రహించాం సార్. ఆ వీధులన్నా మందిర ప్లేస్ లన్నా ఆ బహిరంగ ప్లేస్ లన్నట్టుగా అర్థం చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్.
ఓకే ఓకే, మీకు అర్థమైంది కాబట్టి ముందుకు వెళ్దాం. సో బహిరంగ ప్లేసులు, వీధుల మూలలు అన్న, సమాజ మందిరాలన్న ఓపెన్ ప్లేస్ లో వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు. బాగుంది. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? మీరేమైనా చెప్పాల్సిన విషయాలున్నాయా? మీ స్టేట్మెంట్ చెప్పొచ్చు, మీ ప్రశ్నలు అడగొచ్చు. ఇక్కడ చాట్ బాక్స్ లో ప్రశ్నలు అడుగుతున్నారు, చెప్పకపోతే ఒప్పుకోము, ప్లీజ్ చెప్పండి సార్ అని కూడా స్టార్ట్ చేశారు. అందుకోసం వాళ్ళు ఏం చెప్తున్నారు, వాటి మీద ఏమైనా మీరు ఆలోచిస్తారని చెప్పి నేను చాట్ బాక్స్ లో ఉన్న విషయాలు కూడా మీ గమనానికి తీసుకొస్తానన్నా. ఇందులో ఎవరు సిరీస ప్రేమ్ కుమార్ అనుకుంటాను, ఏదో అడిగింది ఆవిడ, చెప్పకపోతే చెప్పండి అని అంటుంది, చెప్పాలి తప్పదు. నీతి కార్యములు అంటే ఏమిటి, నీతి కార్యాలు అంటే ఏమిటి అని 6:1 నుంచి అడిగింది తను. నీతి కార్యాల మీద ఏమైనా మీరు మాట్లాడచ్చు. 6:5 నుంచి, 6:5 కాదు 6:4 పూర్తి చేయాలనుకుంటాను. ఉదయబాబు సిఏ గారు ప్రతిఫలం అని రాయబడుతుంది, ప్రతిఫలం ఏమిటి, ఏంటి ప్రతిఫలంగా వస్తుంది అని కూడా అడుగుతా ఉన్నారు. ఈ రెండు ప్రశ్నల మీద కూడా మీరు మాట్లాడవచ్చు. తర్వాత సిరిగిరి రవి అడుగుతున్నాడు, నా ప్రార్థన మనుషులు చూడడానికి ఎక్కువగా జరుగుతుందా లేక దేవునితో నిజమైన సహవాసం కోసమా? ప్రశ్న నీ ప్రార్థన ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి. ఎక్కడున్న దానికైతే మేం చెప్తాం, నువ్వు ప్రార్థన మనుషుల కోసం చేస్తున్నావా లేకపోతే దేవుడు చూడాలని చేస్తున్నావా, మాకెట్లా తెలుస్తుంది? ఇక్కడ క్వశ్చన్ మార్చేవని అడిగితే బాగుంటుంది. ఈ రెండు ఉదయబాబు సిఐ గారు ఒక ప్రశ్న అడిగారు, అట్లాగే సిరీస ప్రేమ్ కుమార్ ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న మీద కూడా మీరు మాట్లాడచ్చు, మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మాట్లాడచ్చు, ప్రశ్నలే కాదు మీరు సమాధానం ఏమన్నా ఉంటే కూడా పంచుకోవచ్చు. 10 వచనాల మీద స్టడీ ప్రారంభించాం, మీరు మాకు అంతా అర్థమైంది అన్నట్టుగానో, ఏమీ అర్థం కాలేదు అన్నట్టుగానో బ్లాంక్ లో ఉన్నారు. ఎందుకున్నారు అర్థం కాల?
శిరీష గారు నీతి కార్యము అంటే ఏంటి అని అడిగారు అంటున్నారు కదండి, దాని గురించి నాకేమనిపిస్తుందంటే నీతి కార్యము అంటే ఇక్కడ ఒక మంచి పని అని అనిపిస్తుందండి. మంచి పని చేస్తే అనే మాటగా నేను అర్థం చేసుకొని ఆమె ప్రశ్నకు సమాధానం చెప్తున్నానండి. అదేవిధంగా ఉదయబాబు గారు అడిగిన దానికి ప్రతిఫలము అన్నారు కాబట్టి దానికి నేనేమనుకుంటున్నానంటే ఒక మంచి పని చేస్తే అతనికి వచ్చే బహుమానాన్ని అంటే ఆ బహుమానము ఏంటి అన్నట్టుగా అన్నారు కాబట్టి అది మెప్పు కూడా అయ్యుండొచ్చు. అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మెచ్చుకున్నట్టుగా అలాంటి మెప్పై కూడా ఉండొచ్చు బహుమానం అంటే అని నా అభిప్రాయం అండి.
మంచి పని అని అన్నారు, బహుమానం దేవుని యొక్క అభినందన అని అన్నారు. డాక్టర్ ప్రదీప్ గారు రెండు ప్రశ్నలకు శాంతకుమార్ అమ్మ సొంత మాటలో చెప్పారు, నీతి కార్యం అంటే మంచి పని, బహుమానం అంటే దేవుడిచ్చే అభినందన అన్నారు. ఇంకెవరు? ప్రదీప్ అని అనుకుంటాను, అన్మ్యూట్ అయ్యాడు, మాట్లాడచ్చు.
అన్న నేను చెప్పచ్చా?
తప్పకుండా
అన్న. అంటే ఆరవ అధ్యాయము మొదటి వచనంలో అంటే అది కింద వచనాలు కూడా చూసినప్పుడు నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అని, మిగతా నీతి కార్యాలు ధర్మం చేయడము, ప్రార్థన చేయడము, అలాగే ఉపవాసం చేయడం అని దాని గురించి వివరించారు అన్నట్టుగా అనుకుంటున్నాను.
నీతి కార్యాలు అంటే అక్కడే ధర్మం, అక్కడే ఉన్న ప్రార్థన, అక్కడే ఉన్న ఉపవాసం, ఆ మూడు నీతి కార్యాలు అనుకుంటున్నాను అన్నారు. కాంటెక్స్ట్ నుంచి మాట్లాడారు, బాగుంది. సరే
సార్, ప్రేజలో సార్.
వెంకన్న గారు
సార్, నీతి కార్యాలు మనుషులకు గొప్పలు రావాలని, వారికి పేరు ప్రతిష్టలు రావాలని చేస్తారు. అలా చేయకుండా దేవునికి మెచ్చుకునే విధంగా చేస్తే చాలు అనే అర్థమస్తుంది సార్. అందుకే నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి అంటే పేరు ప్రతిష్టల కొరకు చేయకుండా దేవుడు చూస్తే చాలు, అలాంటి విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తున్నా సార్.
బాగుంది, మీరు బాగా చెప్పారు. ఎందుకంటే మా ప్రశ్న ఏంటో రిపీట్ చేస్తారా? మా ప్రశ్న మీకు ఏమైనా అర్థమైందా?
సార్ నీతి కార్యములు అంటే ఏంటి అని
ప్రశ్న. నీతి కార్యాలు అంటే ఏమిటి అన్నది మా ప్రశ్న. దానికి మీరు చెప్పే సమాధానం రిలవెంటేనా? నాకు రిలవెంట్ కాదు, ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. కానీ మీరు నీతి కార్యాలు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు చెప్తున్నారు. ఎలా చేయాలి అది కాదు మా ప్రశ్న, అంటే ఏంటి అన్నది మా ప్రశ్న. ఆ ప్రశ్న తగ్గట్టుగా మాట్లాడండి. మిగతా శేఖర్ మాట్లాడు
సార్. ప్రజలాడు సార్, నీతి కార్యాలు అంటే ఏంటంటే మనం ఆల్రెడీ 5వ అధ్యాయంలో నీతి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచడము అనేది ఉన్నది సార్. అంటే మనం మనుషులకు కనిపించేటట్లుగా మన విశ్వాసం కాకుండా పరలోకమందు అంటే పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం చూసేటట్లుగా మన నీతి కార్యాలు ఉండాలి అనేది నాకు అర్థమవుతుంది సార్. ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే నీతి సార్. దాని ప్రతిఫలము అంటే ఏమిటి అంటే దానికి అంటే ఇక్కడ అంటే ఇప్పుడు రెండో ప్రశ్న కూడా ఉంది కదా సార్, అంటే ప్రతిఫలం ఏమిటి అనేది. దాని ప్రతిఫలం ఆయన రాజ్యంలో మనకు ఉన్నత స్థానం ఉంటుంది అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఒక ఉదాహరణ కూడా ఉన్నది సార్. అది సార్,
నీతి కార్యము అంటే విశ్వాసము అని 5వ అధ్యాయంలో స్టడీ చేశామా శేఖర్?
అవును సార్. ఆయన ఎందు విశ్వాసం ఉంచడము, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతుడిగా తీర్చబడతాము అనేది మనం గతంలో స్టడీ చేశాం సార్.
ఐదవ అధ్యాయంలో ఏ వచనం మీద ఆ కంక్లూజన్కి వచ్చాం
సార్? నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి నిమిత్తం హింసించబడుట.
ఓకే ఓకే
సార్,
ఐదవ అధ్యాయంలో నీతి కొరకు హింసించబడ్డం అంటే ఫెయిత్ కొరకు హింసించబడ్డం అన్నాం. నీతి కార్యం అంటే బిలీవర్ చేసే కార్యాలు, ఫెయిత్ కోసం చేసే కార్యాలు అని శేఖర్ అంటాడు. బాగుంది ప్రదీపన.
నీతి కార్యాలు అని అంటే మనుషులు ఏమైతే మెచ్చుకుంటారో వాళ్ళ హానర్ కోరి అవి ఇక్కడ ఉన్నాయి కదన్నా, ప్రార్థన చేయడము, అలాగే విస్తరించి మాట్లాడటం, వాళ్ళు మనుషులు పొగిడేటట్లుగా చేసేటువంటి జనరల్ గా అందరూ మెచ్చుకునేటువంటి కార్యాలు, దేవుని మందిరంలో చేసేటువంటి వాటిని నీతి కార్యాలు అని అనుకుంటున్నాను.
ఇదే మాట స్రవంతి అదే మాట మాట్లాడారు. కాంటెక్స్ట్ లో ఇక్కడ దాన ధర్మాలు, ప్రార్థనలు, ఉపవాసము నీతి కార్యం అవుతుంది. అలాగే కిరణ్ పాల్ లెక్చరర్ గారు కూడా అదే అంటారు, నీతి కార్యం అంటే ధర్మం చేయటం, ప్రార్థన చేయటం, ఉపవాసం చేయటం, కానుకలు ఇవ్వటం. కాబట్టి ముగ్గురు మాట్లాడిన దాన్ని బట్టి కాంటెక్స్ట్ లో ఇక్కడ చెప్పిన కార్యాలు ఈ మూడు కార్యాలు నీతి కార్యాలుగా తీసుకోవచ్చు అని బాగుంది. కాబట్టి ఎవరి ప్రశ్న అడిగింది, శిరీష ప్రేమ్ కుమార్ కి ఏమైనా సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ఉదయబాబు సీఏ గారు ఏమంటారంటే ప్రతిఫలం అని రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి ప్రతిఫలం అని అన్నారు. ప్రతిఫలం అన్న మాట దగ్గర ఒకరు శాంతకుమార్ అమ్మ దేవుడిచ్చే అభినందన అన్నారు. రెండవది ప్రతిఫలం మీద పరలోక రాజ్యము అన్నారు టీం సభ్యులు. మీరు ప్రశ్న అడిగిన వాళ్ళు మీకు నచ్చితే సమాధానం ఓకే అనుకుంటే ఓకే అంటే అయిపోతుంది. ఉదయబాబు సీఏ గారు నీతి కార్యం కోసం, మురళీబాబు నీతి కార్యం కోసం ఆ మాటలే మాట్లాడుతున్నారు. అక్కడున్న ఉపవాసము, ప్రార్థన, ధర్మము, సేవ అవే మాట్లాడుతున్నారు. కాబట్టి మనం దాని మీద స్టిక్కాన్ అవుదాం, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాం. ప్రతిఫలం అన్న దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? అది కూడా పరలోక రాజ్యం అన్నారు, దేవుడిచ్చే అభినందన అన్నారు. ఓకే ఓకే. ఇక్కడ సుసన్న కిరణం నీతి కార్యానికి గ్రీకు పదం డికోసినేన్. నీతి అంటే ధర్మం, రైచియస్నెస్. దాన్ని చాలా చక్కగా కనెక్ట్ చేస్తూ శేఖర్ మాట్లాడాడు. దేవుడు నమ్మాం కాబట్టి మనం చేసే కార్యాలు, విశ్వాసం చేసే కార్యాలు అన్నాడు. అది రైచియస్నెస్ అంటే మంచి ధర్మం, నీతి అని దానికి మూల భాషను జ్ఞాపకం చేస్తున్నారు. బాగుంది బాగుంది. ఇంకేమైనా మీకు పది వచనాల్లో అర్థం కానివి లేకపోతే స్టడీ చేసినవి మాట్లాడచ్చు.
ఫలము పొంది ఉన్నారనే మాటను డిస్కస్ చేయలేదు మనం.
ఫలం పొంది ఉన్నారని డిస్కస్ చేసాం, చేసామన్నా. చేసిన దాని మీద ఏమన్నారంటే దేవుడు దగ్గర భలా మంచి దాసుడా అని అప్రిషియేషన్ పొందడం అన్నారు ఒకరు. మరొకరు ఏమన్నారంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం అన్నారు. దాని మీద ఇంకా మాట్లాడచ్చు. ఉదయబాబు గారికి కూడా తీసుకున్నాము, దాని మీద టీం సభ్యులు రెస్పాండ్ అయ్యారు.
ఇక్కడ కాంటాక్ట్స్ లో భూమి మీద పరలోకం రెండింటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిఫలం అనేది పరలోక సంబంధం అనేది తీసు, అంటే దేవుడు ఇచ్చేది మనం చేసేదానికి దేవుడు పరలోకం ఇచ్చేది.
ఈ భూమి మీద చేసే వాటికి పరలోకంలో దేవుడిచ్చేది ప్రతిఫలం అని శామ్యుయేలు అంటాడు. ఓకే
అన్నా, మరి వేషధారుల వల్ల ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిఫలం పొంది ఉన్నారని రాస్తుంది, వాళ్ళు ఏం ప్రతిఫలం పొందుతారు?
బాగుంది. ప్రతిఫలం అన్న మాట నువ్వు ఒకవేళ పూర్తిగా పరలోకానికి సంబంధించింది అని మాట్లాడితే వేషధారులు ఎన్నో వచ్చిన వల్ల నువ్వు మాట్లాడుతుంది
వారు
తమ ఫలం పొంది ఉన్నారు అని 16లో ఉంది. తర్వాత 2లో కూడా వారు తమ ఫలం పొంది ఉన్నారు అని 2లో ఉంది. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? వారు తమ ఫలం పొందడం అని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఏమంటారు
సార్? వందనాలు సార్. యాక్చువల్ గా ఇక్కడ అదే వాళ్ళ పబ్లిసిటీ కోరుకోవడం మనుషుల్లో, వాళ్ళది మొత్తం టాలెంట్స్ అని పవర్ అని, అంటే మొత్తం మాది అన్నట్లుగా వాళ్ళు చేసి వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తారు. ఆ పబ్లిక్ నుంచి వాళ్ళు రెస్పాండ్ తీసుకొచ్చుకుంటున్నారు. అది దేవుడు అట్లుంటే అది ఇక్కడికే సరిపోతుంది, ఇక్కడే ప్రతిఫలం. అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నారో అది మీకు మనుషులు ఇచ్చేస్తా ఉన్నారు. మనుషులు ఇచ్చేస్తా ఉంటే నా దగ్గర అది ప్రతిఫలం రాదు. అంటే భూమి మీద ప్రతిఫలం అనేది మనుషులు ఇచ్చేది, పరలోకంలో ఇచ్చేది దేవుడు ఇచ్చేది.
వాళ్ళు ఏ పబ్లిసిటీ కోసం చేస్తున్నారో, గుర్తింపు కోసం చేస్తున్నారో, ఖచ్చితంగా దాన్ని వాళ్ళు సరిగ్గా అడ్వర్టైజ్ చేసుకుంటే వాళ్ళు అనుకున్నది రీచ్ అయిపోతారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వడు అని అంటాడు సామ్యుయేలు. ఇది ఏదో బాగానే ఉంది. మిగతాలు కూడా మాట్లాడచ్చు
అన్న. ప్రైజ్ లేడన్నా?
ఎస్ అన్నా.
1 పేతురు 2:2
చెప్పేయండి, తర్వాత ఆ రిఫరెన్స్ లోకి వెళ్దాం. ఎక్కడుంది అని అడిగితే అప్పుడు వెళ్దాం మీకు చెప్పేయండి. తర్వాత ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతున్నారంటే, ప్రదీప్ అలా నీ వాయిస్ రావట్లా, మీరు 1 పేద 2:2 అన్నారు, 1 పేద 2:2 తర్వాత చదువుతురు, ముందు మీరు ఏం చెప్పాలన్నా చెప్పండి, మాకు అవసరమైతే అడుగుతా అప్పుడు
చెబుతురు.
వస్తుంది, ఇప్పుడు వస్తుంది.
సమస్తమైన దుష్టత్వం సమస్తమైన కపటం వేషధారణ మానమనే ఉందన్నా. ఇప్పుడు వేషధారణ వల్ల ప్రతిఫలం పొందుకోమన్నాడంటే వేషధారణ వల్ల వచ్చేది ఖచ్చితంగా అక్కడ మరి నిత్యరాజ్యాన్ని కూడా వేషధారణలో పోగొట్టుకుంటారు అనేది నాకు అర్థమవుతున్నాను.
ఓకే, ప్రతిఫలం పొందే ప్రతిఫలం పొందరు కాదు కదా అది ఆ ప్రశ్న. వాళ్ళు తమ ఫలం పొందారు పొందరు, మీ తండ్రి వద్ద మీరు ఫలం పొందరు కాకుండా వారు పొందిన ఫలం ఏంటి అని అడిగాం మనం. దానికి మన వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు అనుకున్న అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు అనుకున్న మెప్పు గుర్తింపు వాళ్ళకి వచ్చేస్తున్నాయి అని అంటున్నారు. మేబీ మీరు 6:1 ఒకవేళ మీరు ఇలా చేస్తే మీ తండ్రి వద్ద మీరు ఫలం పొందరు, వేషధారులు దేవుని దగ్గర మెప్పు పొందరు, బహుమానం పొందరు అని మీరు అంటున్నారు. ఓకే, బాగుంది. చాలా కీలకమైన ప్రశ్నలు ఉన్నాయని మీరు ఎందుకో దాన్ని టచ్ చేయకుండా పైపైన తిరుగుతా ఉన్నారు. చాలా కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి, మీరేమని అడిగితే బాగుంటుంది అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. మీరు అసలుకి ఆలోచించట్లేదు. యాశాకర్ మాట్లాడు
సార్. ప్రజలాడు సార్, అంటే ఫలము పొందరు అనడానికి ఉదాహరణ 7:21-23 అంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను సార్. అక్కడ ప్రభు అని పిలిచే ఉదాహరణలో చెప్తారు సార్, అది బాగుంటదని అనుకుంటున్నాను సార్.
శేఖర్ ఏమంటారంటే, 7వ అధ్యాయంలో చాలా మంది భక్తులు వచ్చి నీ నామాన ప్రవచింపలేదా, నీ నామాన దెయ్యాలు వెళ్లగొట్టలేదా అన్నారు. దేవుడు వాళ్ళని బయటకు పండి గెట్అవుట్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇలాగే వేషధారులుగా మనుషుల మెప్పు కోసం, వాళ్ళ గుర్తింపు కోసం చేశారు, వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నారు అని శేఖర్ అంటాడు. మేబీ శేఖర్ నువ్వు అన్న దానికి నేను ఎట్లా అనొచ్చేమో. ఇప్పుడు అంటే జనరల్ గా ఎవరైనా స్వస్థత పొందితే, మేము ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది అని చెప్పడానికి సాక్ష్యాలు చెప్పిస్తారు. అలాగా సాక్ష్యాలు చెప్పించడం కూడా వేషధారణ అని నేను అంటావా?
ఖచ్చితంగా సార్, ఎందుకంటే అది దేవుడు మేలు చేశాడంటే పర్వాలేదు, కాని అంటే పలానా వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల మాత్రమే వచ్చింది అనేది అది అంటే అది వేషధారణ కిందే వస్తుంది సార్.
కాదు, మొత్తం 7:21 నువ్వు కోర్టు చేశావు కాబట్టి ఎవరైతే మా దగ్గర వరాలు ఉన్నాయి, మేము స్వస్థతలు చేస్తున్నాము, మేము చాలా బాగా సేవ చేస్తున్నాము అని బిల్డప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా అనుకున్నట్టుగానే లైక్లు షేర్లు సబ్స్క్రైబర్స్ సంపాదించుకుంటున్నారు, కానీ దేవుడి దగ్గర ఏమీ సంపాదించుకోరు అని అంటాడు శేఖరు. ఇదేదో ప్రమాదకరంగానే ఉంది. ఇంకా మీరు దీన్ని ఆలోచించగలిగితేనండి, మన భక్తి ఎంత వేషధారి భక్తి చేస్తున్నామో, మన ప్రార్థన, మన ఉపవాసము, మన దాన ధర్మాలు. ఒక ఆయన ఇందులోనే మన చాట్లు పెట్టాడు, వేయాలండి చర్చికి ఫ్యాన్ ఇస్తారు, మూడు రెక్కల మీద పేరు రాయించుకుంటారు, చర్చికిచ్చి చేసినవన్నీ కూడా ఎవరు స్వాతి గంగాధర్ గారు అంటారు, కొందరు గుడులలో గోపురాలలో ఫ్యాన్ మీద వస్తువుల మీద పేర్లు వేయించడం కాదు, అది మనుషుల ఎదుట ఘనత పేరు సంపాదించుకొనిచున్నారు. ఇంకా ఘోరం ఏంటంటే, నాలాంటి వాళ్ళు సంఘ పెద్దలు సంఘ సేవకులు 500 ఇచ్చారు దేవుడు వాళ్ళకి దీవించిన గాక అని పేర్లు చదువుతా ఉంటారు. దీన్ని ఏమంటారు మరి అంటే, ఆ సేవకులు చేసే తప్ప, విశ్వాసులు ఆశించడం తప్ప చేసిన విషయాలు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ అయిస్తారు కదా, ఆ విధంగా పరిచర్యకి ఎక్కువ మంది మోటివేట్ అవుతారు కదా, అది కూడా తప్పని మీరు అంటారా? అది మీరు ఆలోచించాలి
రిలేటెడ్ గా ఉన్న జనరేషన్ పాస్టర్స్ సరిపోతుంది. ఇంకొకటి దీంట్లో నేను యాడ్ చేస్తాను సార్, ఇప్పుడు రెండు కాసులు వేస్తారు, కానుకలు సమర్పిస్తారు, అది యేసుక్రీస్తు పబ్లిక్ చేశారు కదా, మళ్ళీ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే తెలిసిందే కదా, ఆమెంత చేస్తారో తెలియజేశారు కదా, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఈయన ఏమంటారంటే, ఏసయ్యే ఆ వేద విధవరాలు రెండు కాసులు వేసినప్పుడు ఏసయ్యే చెప్పాడు కదా, అలాగే మా సంఘాల్లో కూడా ఏసిన కానుకలు చెప్తా ఉన్నారు, అందులో తప్పేముంది అని అంటాడు సామ్యాల్. మీరేమంటారు టీమ్ సభ్యులు?
అన్నా రెండు కాసులు వేసిందంటే కలిగి ఉన్నదంతా ఇచ్చేసింది అన్న, అయితే అందరు కలిగి ఉన్నదంతా ఇచ్చేస్తారన్నా?
అంటే కలిగి ఉన్నదంతా ఇచ్చేస్తే చెప్పచ్చమంటావా? మిగతా అన్నమాట అండి.
సరే, ఈ దానం చేసినప్పుడు రహస్యంగా ఉంచమని దేవుడు తెలియజేస్తుంది సార్. రహస్యంగానే పైకి పై రూపాన్ని చూడొద్దు కాబట్టి రహస్యంగానే ఉండాలి. రహస్యం దాన్నే దేవుడు లక్ష్యపడతాడు, ఇష్టపడతాడు సార్. కుడి
చేసినారు చెప్తున్నారు కానీ పాయింట్ మీరు చెప్పట్లా, ప్రశ్నకు సమాధానం చెప్పట్లా. అంటే నేను చెప్పింది మీరు రాసుకున్నట్టుగా ఉంది తప్ప మేము అడిగింది చెప్పట్లా. మా ప్రశ్న ఏంటి, పైకి చెప్పొద్దు అన్నారు, మందిరాల్లో పేర్లు చదువుతున్నారు, మరి వేద విధవరాల దగ్గర యేసుక్రీస్తు ప్రభు కూడా చదివాడు కదా, మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి? అది ఎందుకు తప్పు అయింది? అది ఏసఐ చదివింది కరెక్ట్ అనుకుంటే మందిరాల్లో పాస్టర్ల పేర్లు చదవడం కూడా కరెక్టే, వేలం పాటల పేర్లు చదవడం కూడా కరెక్టే అంటాడు సామ్యాల్. మీరేమంటారు?
అంటే ఇప్పుడు ధనికులు ఉన్న దాంట్లో మరి కొంతవరకు వేసారు సార్, ఆ బీద విధవరాలు ఆమె దగ్గర ఉన్నది మొత్తం వేసింది అన్నట్టుగా ప్రభు చెప్పాడు సార్. అక్కడ
స్తోత్రం, అద్భుతం. మేతాలు చెప్పండి
అన్న. ప్రజలడనా అంటే సమస్తము దేవునికి అర్పించాలి, మన జీవితంలో అనేది ఫోకస్ చేయాలని దేవుడు చూస్తున్నాడు అన్నట్టు.
ఓకే ఓకే,
దేవునికి సమస్తం ఇవ్వాలి, మనం ప్రాణము అన్ని కూడా దేవుని కొరకే ఇవ్వాలి, మన జీవితమే దేవుని కొరకు అన్నట్టుగా, మన సంపాదన దేవుని కొరకు అన్నట్టుగా చెప్పాలని దేవుడు చూస్తూ అది చూపించాడు అన్న. అలాగే జక్కైన కూడా చూపించాడు.
జక్కైన కూడా యేసుక్రీస్తు ప్రభు చూపించాడా?
మరి వాక్యంలో ఉంది కదన్నా, ఆయన అతను ఒప్పుకున్నాడు కదన్నా, నేను ఆస్తిని ఇట్లా అమ్మి సగం అమ్మి బేదలకు ఇస్తున్నాను అని చెప్పాడు కదన్నా.
అది జక్కయ్య చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా జక్కయ్య సగం ఇచ్చాడు, 4 రెట్లు ఇచ్చాడు, అలా ఇవ్వండి అని చెప్పాడు? ఏంటి
చెప్పలేదన్నా, జక్కయ్య గురించి చెప్పలేదు. యేసు ప్రభు విధవరాలు బేదరాలని ఫోకస్ చేసిన కారణం కేవలం మనం అన్ని కూడా దేవునికి సమర్పించాలి, మన జీవితంలో దేవునికి కానటువంటిది ఏది ఉండకూడదు అనేది దేవుడు తెలియజేస్తాడని నాకు అర్థమైంది.
అద్భుతం. మరి అయితే ఇక్కడ ఎందుకు మరి చెప్పకూడదు అన్నాడు? ఆయనేమో చెప్పాడు, ఇక్కడ చెప్పొద్దు అన్నాడు, రెండు కాంట్రడిక్షన్ కాదా?
అంటే ఉద్దేశం వేరన్నా, మన ఉద్దేశం ఎవరి కోసం చేస్తున్నాం అంటే మనుషుల కోసం చేసేది వద్దన్నాడు, దేవుని కోసం చేసేది ఫోకస్ చేశాడు.
మనుషుల కోసం పొగడతల కోసం చేసేదని వద్దన్నాడు.
కోసం చేసేదైతే చెప్పొద్దు, దేవుడి కోసం చేసేదైతే చెప్పొచ్చు అంటారా
అని అన్నా. దేవుని కోసం చేసేది ఒకళ్ళని ఆత్మలో పురుగులు పెద్ద చెప్పొచ్చు అన్నా, ఒకళ్ళని వేషధారులుగా మార్చేది చెప్పకూడదన్నా.
ఒక మంచి ఉద్దేశంతో చెప్పుకోవచ్చు, గుర్తింపు కోసం పేరు కోసం చెప్పుకోకూడదు అంటారు డాక్టర్ ప్రదీప్ గారు. ఇదేదో తేడా గాను వేరే గాను బాగానే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది మీరు మాట్లాడండి.
సార్ వందనాలు సార్. యాక్చువల్ గా ఇక్కడ కాంటాక్ట్స్ లో అంటే నాకు నాకు అర్థమే చెప్తాను. అంటే ఇప్పుడు జనరల్ గా అక్కడ దేవుడు సర్వాధికారి అని, ఇది దేవుని ద్వారానే జరిగింది అంటే మనం హైలైట్ కావడం కాదు, దేవుడు ఎగ్జాంపుల్ కి నా పేరట మీరు గ్లాసుడు చన్నిలిస్తే దాని ఫలం మీరు పోగొట్టుకోరు పొందుతారు, ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుంటే దానికి ఫలం ఉంటుంది. ఇంకా హెబ్రీలు ఏముంటదంటే అంటే యేసుక్రీస్తు ప్రభు నామమునితో మనం చేసిన మేలును ఆయన గుర్తిస్తారు, దాని ఫలం ఇస్తారు అనేది సార్. అంటే మనం ఎందుకో ఈ విషయంలో కానుకలు ఈ దీని గురించి బయటకు పోయడం కాబట్టి నాకు అక్కడ అనిపించింది. అంటే ఆయన్ని ఆయన నామ నిమిత్తం ఆయన కోసం చేయడమే, మన కోసం మన పబ్లిసిటీ కోసం కాకుండా ఆయన ఇచ్చాడు, ఆయన మూలంగా ఆయన ద్వారా మేము చేసుకున్నాం, దానికి ఆయన పరలోకంలో ప్రతిఫలం ఇస్తారు. సార్
అందుకే నీ ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి, నీ ప్రశ్న ఏంటి? ఇక్కడేమో చెప్పొద్దు అన్నాడు, భేద విధురాల దగ్గర ఏసీఐ చెప్పాడు కదా, రెండు కాంట్రడిక్షన్ కాదా, అది కదా ప్రశ్న.
అంటే యాక్చువల్ గా నేనేమంటానంటే మనం ఈ కానుకల మీదకి వెళ్ళిపోవడం ద్వారా మనం అసలు అది కొద్ది మిస్ అయినామే అనిపించింది సార్ నాకు.
కానుకల కోసం తీసుకోవద్దు అని అంటావా?
అవును సార్, ధర్మం అనేది కానుకలు అనేది ఎక్కడ ట్రీట్ చేస్తాం సార్? ధర్మం అనేది ఎవరు నీటిలో ఉంటారో వాళ్ళకి. ఎగ్జాంపుల్ కి ఈ ఫ్లడ్స్ వస్తాయి లేకపోతే ఇంకేదో జరుగుతుంది, అప్పుడు దాన్ని ధర్మం కూడా చూడచ్చు, ధర్మం కింద చూడొచ్చు. అంటే క్రిస్టియన్స్ కూడా వెళ్తారు మీరు చెప్పినట్లు ఈ వీడియోలు పెట్టుకుని ఫొటోస్ తీసుకుని మేమెంత చేస్తున్నాం మేము ఎంత చేసినాం అనేసి అక్కడ పబ్లిసిటీ కోసం చేస్తారు కదా సార్.
ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కానుకలు వేరు, ధర్మం వేరు. కానుకల దగ్గర చెప్పడాన్ని దీన్ని కనెక్ట్ చేయొద్దు, కానుకలు అయితే చెప్పొచ్చు, ఏసఐ కూడా చెప్పాడు అని శామ్యూయేలు అంటాడు. ధర్మం దగ్గర చెప్పొద్దు అని అంటాడు, అంతేనా?
ఈవెన్ దాంట్లో ఒక కోట్ చేస్తారు, ఈవెన్ మన మిషనరీకి హెల్ప్ చేస్తున్నాం, దాన్ని కూడా మనం నమ్మకం ఉండడానికి చేస్తాం, అది పబ్లిక్ లాగా అట్లా అనుకోవడం ఎట్లా సార్? అది కాదు కదా సార్.
అవును కదా కాదు కదా అన్న దాని దగ్గర అందరం డిస్కస్ చేస్తున్నాం. అక్కడ నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఇదే అంటాడు, టైం సేవ్ అవడానికి నువ్వేం చేయాలంటే నా స్టాండ్ ఇదండి, నేను ఎలా అనుకుంటున్నానండి అని చెప్పేసావు అనుకో, టైం సేవ్ అవుతుంది, క్లారిటీ వస్తుంది. మనసులో ఏవో పెట్టుకొని కొంచెం చెప్తామంటే టైం ఎక్కువ అవుతుంది. మనకున్న లిమిటెడ్ టైం లో స్టేట్మెంట్ ఇచ్చేయండి, నీ స్టాండ్ చెప్పేయండి, దాని మీద డిస్కస్ చేసేద్దాం, క్లియర్ గా ఉంటది.
అలాగే సార్, అంటే అది వేరు ఇది వేరు అంటున్నాను సార్. వేరేం
లేదు, రైట్ రైట్. దాన ధర్మాలు వేరు, కానుకలు వేరు. మీరు మందిరాల్లో ఇచ్చి ఫ్యాన్ల మీద పేరు రాయించుకుంటే తప్పేం కాదు, కానీ బయట సమాజానికి ఇచ్చి మీరు పేపర్లో ఫోటో వేయించుకుంటే తప్పు అవుతుంది అని అంటాడు శామ్యూయేలు. ఇదేదో కొంచెం ఆలోచించాల్సిందే, మాట్లాడండి
సార్. నేను పబ్లిసిటీ ఏది కూడా అంటే
నేను కవి హృదయాన్ని నీ సొంత మాటలో చెప్పానులే, నువ్వు చెప్పింది అదే, నేను అదే చెప్పాను. కాదు అంటే మరి చెప్పు, నువ్వు చెప్పింది నాకు అలాగే అనిపించింది. మరి మిగతాలు మాట్లాడండి. మందిరంలో చేసేవి చెప్పుకోవచ్చు, బయట చేసేవి చెప్పుకోకూడదు అని అంటున్నాడు శామ్యూయేలు, మీరేమంటారు?
సార్ నా ఉద్దేశం అది కాదు సార్, నా ఉద్దేశం
అది కాదు. అయితే ఏంటో చెప్పు మరి.
మనం ఇప్పుడు ఫ్యాన్ల మీద వేసుకుంటున్నాము సార్, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కానుకల గురించి కూడా మాట్లాడారు కదా, ఎంత వేసినారని, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? నేను అంటే ధర్మం చేయడం
ఆల్రెడీ నువ్వు అడిగిన దానికి నేను ఈ టీం సభ్యులకి అవకాశం ఇచ్చాను. మరి నేను ఎందుకు ఏదో ఏదో మాట్లాడుతున్నారు, నువ్వు నన్ను అడుగుతున్నావు, టైం ఎక్కువ అవుతుంది. నేనేమంటానంటే ఈవెన్ నువ్వు ఆ కాంటాక్ట్ చదివితే లూకా సువార్త 21వ అధ్యాయం సందర్భం చదివితే ఈ రెండు కాసులు వేసింది అని మాట్లాడడంలా, రెండు కాసులు వేసింది అని గ్రంథకర్త రాశాడు అక్కడ. ఏసై ఏమన్నాడు, తనకి కలిగిందంతా వేసింది, వేసింది సమస్తాన్ని వేసింది అన్న విషయాన్ని ఏసై మాట్లాడాడు తప్ప ఎంత వేసిందో మాట్లాడలేదు. నేనేమంటానంటే మనం చేయడం అన్నది చేస్తున్న విషయాలు బాగా అర్థం కావాలంటే చేస్తున్న విషయాలు తెలియాలి, కానీ ఎంత చేస్తున్నాము అన్నది చెప్పుకొని మనుషుల్లోకి మెప్పు పొందుకోవడం అనుకోవడం సరైనది కాదు, కానీ చేస్తున్నది చేయాలి అంటారు. ఇంకేమంటాను, లూకా సువార్త మనం చదివిన 5వ అధ్యాయం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచేటట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. ఇక్కడ 5:16లోదేమో మనుషులు చూడాలి అని అంటాడు, 6:1లో మనుషులు కనబడకుండా జాగ్రత్త పడండి అంటాడు. ఇక్కడ టీం సభ్యులు ఏమైనా మాట్లాడతారా? 2 వాక్యాలు కాంట్రడిక్షన్, 2 వాక్యాలు మనం ఎట్లాగా సమర్థించగలుగుతాం? ఇక్కడ మనకేమైనా బెట్టండి వస్తారు
అన్నా ప్రజలన్నా. అయితే ఇక్కడ మనుషులు ఎదుట కొన్ని చేయమన్నాడు, కొన్ని చేయొద్దు అన్నాడు అని అంటే అక్కడ అవి వారిని పురుకొల్పలాగా దేవునికి మనుషులకు ఉపయోగపడేటువంటి వాటిని అతనికి స్వప్రయోజనాన్ని తెచ్చిపెట్టకుండా, అంటే ఐ మీన్ వేషధారణ కాకుండా చేసేవి చేయమన్నాడు దేవుడు మెచ్చుకునేటువంటి వాటిని. సో మనుషులు మెచ్చుకునేటువంటి వాటిని కొన్ని దేవుడు మెచ్చుకోనటువంటి వాటిని చేయొద్దు అన్నాడు. రెండు కాంట్రవర్సీ ఏం కాదన్నా,
రెండు కాంట్రవర్సీ ఎందుకు కాదు, ఎందుకంటే అక్కడేమో చూసి మహిమపరచాలన్నాడు, ఇక్కడేమో చూడకుండా జాగ్రత్త పడాలన్నాడు. ఏంటి మరి కాంట్రవర్సీ కాకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి?
అంటే మనకు మహిమ రానిది, మన మహిమ వచ్చేది ఏదైనా మానేయమని అర్థం అన్న. అక్కడ మనుషుడికి మహిమ కాదు దేవునికి మహిమ రావాలని అర్థం అన్న. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని చేస్తున్నప్పుడు నలుగురు పురుకొల్పబడినప్పుడు దేవునికి మహిమ వస్తుంది అన్న.
మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు, అర్థమైంది. మిగతా వాళ్ళు ఏమంటారు విందా, టీం సభ్యులు మిగతా వాళ్ళు మాట్లాడచ్చు, అలాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మీరు రెస్పాండ్ అవ్వచ్చు.
అన్న అన్న చెప్పిన దానికి ఏకీభవిస్తున్నామన్నా, సత్క్రియలు అంటే మనం చేసిన దాన్ని బట్టి తండ్రి మహిమపరచబడతారు కాబట్టి అది మన వెలుగు ప్రకాశింపనీయాలి, మనుషులకు కనపడేటట్టు చేయాలి, దాని ద్వారా వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ధర్మ కార్యాల దగ్గరకు వస్తే అది మన స్టేటస్ కి సంబంధించిన విషయము, మనం మహిమపరచబడతాము దాని వల్ల అనేది అన్న, అందువల్ల అది కనపడనివ్వద్దు అన్నారు.
ఇక్కడ స్రవంతి బాగుంది, నేనేమంటానంటే కనపడేటట్లుగా చేయాలా చేయకూడదా అది చెప్పు. కనపడేటట్లుగా చేయాలి అంటే మరి చేయకూడదు అన్నమాట. దాని మధ్య ఏదో ఒక దాని ఏమంటాము లైన్ ఏదో ఉంది, కనబడకూడదు చూడకూడదు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే 5:16లోనేమో చూడాలి అన్నాడు, 6:1లో చూడకూడదు అన్నాడు. ఏమైనా లైన్ తీసుకుందామా అక్కడ?
సార్ ఇక్కడ ఇందాక మనం నీతి కార్యం అనేది ఒకసారి డిక్లేర్ చేసుకున్నాం, నీతి కార్యం అనేది డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి దాని మీద మన స్టడీ చేస్తే ఈ అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది సార్. అంటే ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థన చేయడం, సో ఇట్లాంటివి.
అదే నువ్వు ఎట్లా చెప్తున్నావంటే ఏదో ఒకటే ప్రొఫెసర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే కాన్సెప్ట్ పరిచయం చేస్తాడు, మీరు స్టడీ చేయండి విద్యార్థులారా హోంవర్క్ చేయండి అంటారు. ఆల్రెడీ ఆ హోంవర్క్ చేసేసి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నువ్వేదో హోంవర్క్ ఇవ్వడానికి లేదు. ఇక నువ్వు చెప్పాలనుకుంది చెప్పు, అయ్యా నా స్టాండ్ ఇది, నేను అనుకుంటుంది ఇదని చెప్పు. నువ్వు మధ్యలోకి వచ్చి ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అసైన్మెంట్ ఇచ్చినట్టు ఇస్తే అది అయ్యేది కాదు. అదేదో నేను చెయ్యాలి లీడర్ గా, నువ్వు సమాధానం చెప్పాలి.
అన్న మత్తయి సువార్త 5:6 సత్క్రియలు అనంటే ముందు చెప్పిన ధన్యతల్లో కొన్ని సత్క్రియలుగా తీసుకోవచ్చు. అక్కడికి అవి మనం దేవునికి అంటే బయట కనిపించేటట్టు చేయాలి. ధర్మం అనేది ధనముతో సంబంధించింది కాబట్టి అది కనపడకుండా చేయాలి అని.
వాస్తవానికి ధన్యతల్లో ఉన్న విషయాలు కనిపించేటట్లుగా చేయాలి, దాన ధర్మాలు కనిపించకుండా చేయాలి అని శ్రవంతి అంటుంది. ఓకే, అందుకే ఇక్కడ సందర్భమే కాదు, మనం జక్కయ్య సందర్భాన్ని మన వాళ్ళు కోట్ చేశారు, భేద విధవరాల సందర్భాన్ని కోట్ చేశారు. ఈవెన్ పౌలు ఫిలిప్పి సంఘస్థులు ఆయనకు చేసిన విషయాలు రాశాడు. ఫిలిప్పి వాళ్ళు ఏం చేశారు రాశాడు. తర్వాత మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభుకు చేసిన కార్యాలు రాశాడు. పౌలు ఫిలిప్పులోనే అంటాడు, స్త్రీలు చేసిన ఉపచారం రాశాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే పూర్తిగా ఏమీ చెప్పొద్దు, కంప్లీట్ గా ఆ హైల్లో ఉండండి, దానికోసం మాట్లాడొద్దు అనా, లేకపోతే మాట్లాడండి కానీ, లేకపోతే చెప్పండి కానీ, తెలియనివ్వండి కానీ అని ఏమైనా షరతులు పెట్టుకోవాలా? అది నేను అడుగుతున్నాను టీం సభ్యుల్ని. శేఖర్
సార్, ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరుని ఫోకస్ చేయకూడదు అనేది మెయిన్ ఉద్దేశం సార్. ఇప్పుడు పౌలు గారు చెప్పింది ఏంటంటే ఇతరులు వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు అనేది గుర్తు చేస్తున్నారు సార్. అలాగే
వాళ్ళు అంటే ఎవరు, పౌలు ఎవరు మాట్లాడాడు, ఫిలిప్పి సంఘ విశ్వాసులు అని మాట్లాడాడు, ఆయన పేరు మాట్లాడాడు కదా.
అవును సార్, అంటే చందా విషయంలో కూడా పేదవారి కోసం చందా ఎత్తేటప్పుడు కూడా ఆ సంఘం వాళ్ళు ఇలాగ ఎత్తారు, మీరు కూడా ఇలాగ ఎత్తండి అనే ఉద్దేశంతో కొన్ని దగ్గరలో ఉన్నది సార్. అంటే వాళ్ళకి సహాయం కొరకు చెప్పారు తప్ప అదే నేను చేశాను నేను చేశాను అనేది చెప్పుకోలేదు సార్ అనేది నా ఉద్దేశం సార్.
ఓహో, పక్క వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు చెప్పుకోలేదు. మరి జక్కేలేసి నేను ఇచ్చేస్తా నేను చేసేస్తాను అన్నాడు, దాన్ని ఎట్లా తీసుకోవాలి? లాభకరంగా ఉన్నావో వాటి నష్టంగా ఏం చేసుకున్నాను దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పోనీ ఈయన ఎవరో పేతురు, మేము సమస్తాన్ని విడిచి నేను వెంబడించాము అని ఆయన మాట్లాడుతున్న ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళు చెప్పుకుంటున్నారుగా,
అది మారు మనస్సు నుంచి మాట్లాడింది కాబట్టి దాని వల్ల దేవుడు మహిమ పరచబడ్డాడు, ఈ మారు మనస్సు కలుగజేసినందుకు.
ఓకే, దేవుడికి మహిమ వచ్చాను ఇందాక డాక్టర్ ప్రదీప్ ఇదే కోట్ చేస్తున్నారు. అది మిగతా వాళ్ళు పురుకొల్పబడతారు, బలపడతారు, దేవుని గణపరుస్తారు, ఇది చెప్పడం ద్వారా దేవుడికి మహిమ మనకు కాదు గుర్తింపు అన్న ఇంటెన్షన్ తో చెప్పడం కరెక్టేనా, అలా చెప్పొచ్చా? ప్రదీప్ గారు చెప్పిన దాని మీద మీరేమంటారు?
నేనైతే అలా చెప్పొచ్చని అనుకుంటున్నాను సార్.
శేఖర్ ప్రదీప్ అనేది ఏకీభవిస్తున్నాడు రైట్? మిగతా
చెప్పొచ్చు
చెప్పొచ్చు అన్నారు. సో నేను కూడా టీం సభ్యులతో ఏకీభవించి ఏమంటున్నానంటే, నువ్వు చేసేది లోకం చూడాలి, లోకం నేర్చుకోవాలి, లోకం మహిమపరచాలి, కాబట్టి వాళ్ళ మార్పు కొరకు దేవుని మహిమ కొరకు చేసేవి చూపించడం చెప్పటం మిగతా వాక్యాల వెలుగులో ఈవెన్ 5:16 మీ సక్రియలు చూడాలి, చూపించాలి, కనిపించాలి, ప్రకాశించాలి, కానీ నీకు పేరు వచ్చేటట్లుగా, నీకు గుర్తింపు కోసం, నీ ఘనత కొరకు మాత్రం నువ్వు చెప్పకూడదు, చూపించకూడదు అని గిరిగీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం ఈ ప్రిన్సిపల్ మీద చర్చిలో పేరు రాయించుకోవటం దేవుడికి మహిమ వాళ్ళకు గుర్తింప, లేకపోతే అక్కడ కానుకలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఎంత ఇచ్చారు అని చదవటం దేవుడికి మహిమ, లేకపోతే ఇచ్చిన వారి సంతోషం కోసమా అన్నది మనం అప్లై చేసుకుంటే అది చెయ్యొచ్చు చేయకూడదు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైనా మీరు ఈ ప్రిన్సిపల్ అప్లై చేసి
చర్చిలో వస్తువులకు పేర్లు రాయించుకోవడం, కానుకలు చదివించుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పొచ్చు అన్నవారు
మాట్లాడారు. దేవుని మహిమను దొంగిలించటం అన్న.
ఓకే, అది దేవుని మహిమను దొంగిలించటం. ఓకే, కాబట్టి వద్దు అని అంటాడు సార్.
సార్ వందనాలు సార్. ఇచ్చి నా పేరు రాయండి అని చెప్పడం అది దేవుని మహిమను దొంగిలించడం. అట్లా అంటే వాళ్ళై వాళ్ళు సేవకులు ఏమైనా చెప్పొచ్చు, కానీ అంటే ఇచ్చేవాళ్ళు పబ్లిసిటీ కోసం ఇవ్వకూడదు, పబ్లిక్ గా మీరు కనబడాలనేసి మాత్రం అట్లా చేస్తే అది కరెక్ట్ కాదు సార్.
ఇక్కడ ఏమన్నారంటే ఇచ్చేవాళ్ళు చెప్పుకోవడం తప్పు, కానీ సేవకులు చెప్పొచ్చు అని అంటాడు. సరే, ఇచ్చేవాళ్ళు అలా రాయించుకోవడం తప్పు, కొన్ని సేవకులు చెప్పడం ఏమైనా మనం సమర్థించవచ్చు ఈ ప్రిన్సిపల్ ప్రకారంగా. శాంత కుమారమ్మ.
అలా చేయొచ్చు అని అనిపిస్తుందండి, ఎందుకంటే అది ఎన్కరేజింగ్ గా ఉండొచ్చు వేరే వాళ్లకు. అంటే ఇంత అని లేకుంటే ఇది అని కాకుండా వారు దేవుని కొరకు ఇది సమర్పించారు అని మాత్రమే చెప్తే అంతవరకు అది దేవునికి మహిమనే, ప్లస్ ఇతరులను ఎంకరేజ్ చేసినట్లు కూడా ఉంటుంది. కానీ ఈ విధంగా తను పేరు రాయించుకోవటము ఇలాంటివి మంచివి కాదు. తను ఇచ్చేది ఏదో ఇచ్చేసేయాలి అంతే, కానీ ఇలా చెప్పండి అని చెప్పడం.
కుమారమ్మ మీరు చెప్పింది బాగుంది, ఎందుకంటే మీరు వెళ్తున్న సంఘంలో వీళ్ళు చేశారు అని చెప్తున్నారా, వీళ్ళు ఎంత చేశారని చెప్తున్నారా, ఏమంటారు మీ పరిస్థితి?
ఇంత చేశారని చెప్పకూడదు సేవకులైనా సరే.
నా ప్రశ్న, ఈ స్థానిక సంఘంలో చేశారు అని చెప్తున్నారా, ఎంత చేశారు అని చెప్తున్నారా, అది నా ప్రశ్న.
స్థానిక సంఘంలో అర్థం అవ్వలేదండి.
మీరేమన్నారంటే చెప్పొచ్చు ఎంత అని చెప్పకూడదు అని అన్నారు. నేనేమన్నాను, మీ సంఘంలో ఏం జరుగుతుందమ్మా అని అడిగాను.
సంఘంలో అంతా చెప్పేస్తున్నారండి.
కాబట్టి మీ సంఘంలో అలా చెప్తున్నారు, అది మంచిది కాదు, వాక్యానుసారం కాదు అన్నారు. క్లియర్, బాగుంది బాగుంది. ఇక్కడ యాసిన్ ఏమన్నారంటే చెప్పొద్దండి అన్నాడు. ఉయ్యూరు కానిస్టేబుల్ సురేష్ చెప్పొద్దండి అన్నాడు. పరిమళ దాస్ గారు చెప్పొద్దన్నారు, నేను కూడా అదే అంటున్నాను. ముందు రామరాజు ఆయన సూపర్ కన్ఫ్యూజింగ్ చేసే మాస్టర్ కాబట్టి మందిరంలో అయితే చెప్పుకోండి, బయట అయితే చెప్పొద్దండి అన్న మాట కూడా కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు విశ్వాసులకు శిష్యులకు వెంబడించేవారు చెప్తున్నాడు. ఇది లోకస్తులకేం చెప్పట్లేదు. దీనికి ఏమన్నా పబ్లిక్ ప్లేసుల కోసం మాట్లాడుతున్నాడు పైగా ఆయన, సమాజ మందిరాలు చెప్తున్నాడు, వీధుల మూలు చెప్తున్నాడు. కాబట్టి దేవుడికి మహిమ కలిగే విషయాలు చెప్పటం చెప్పాలి. 5:16 ప్రకారంగా ఆయన మహిమ వచ్చేటట్లుగా, నీకు మహిమ కలిగేటట్లుగా, నీకు పేరు వచ్చేటట్లుగా చెప్పావా దేవుడికి బహుమానం ఇవ్వడం? అంటే చేశావు, కానీ దానివల్ల నువ్వే సంపాదించేసుకున్నావు పేరు, ఫలం పొందేసుకున్నావు. దేవుడి దగ్గర నువ్వేమి సంపాదించుకోవు, నువ్వు చేశావు దేవుడి మహిమ కోసమే చెప్తున్నావు, అంతవరకే. మిగతాది నువ్వు గోప్యంగా ఉంచుకున్నావు, ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని మనం తీసుకుంటే బాగుంటుందేమో. ఇక టైం అయింది కాబట్టి ఇక్కడితో బైబిల్ స్టడీ ఆపుదాం, రేపు కంటిన్యూ అవుతుంది. కొంచెం చదవండి, 10 వచనాల్లో మన ఆత్మీయ జీవితానికి అవసరమైనవి యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాలు మాట్లాడాడు. దాన్ని మీరు అప్లికేషన్ మోడ్ లో మన సంఘాల్లో ఏం జరుగుతుంది, నా జీవితంలో ఏం జరుగుతా ఉంది, దీన్ని ఎలా తీసుకోవచ్చు, జనరల్ గా ఏమంటారు, ఎక్స్ట్రీమ్ గా వెళ్తాం, అసలుకి చెప్పొద్దన్నాడండి కాబట్టి ఇక అసలు చెప్తే తప్పండి, మరి పక్క వాక్యాలేంటి, మిగతా వాక్యాలేంటి, వాటిని కూడా మనం ఆలోచించాలి కదా. కాబట్టి జయరామ్ గారు ఏమంటాడంటే, మా సంఘంలో లిస్ట్ ఇచ్చి ఎంత అడిగినా లిఫ్ట్ ఇచ్చా, ఏంది లిఫ్ట్ ఇచ్చి, గిఫ్ట్ ఇచ్చా అని ఉంటుంది. ఓకే, మా సంఘంలో గిఫ్ట్ ఇచ్చి ఎంత అడిగినా చెప్పలేదు. అది హెబ్రోను సంఘం, హెబ్రోనులు కాస్త వాక్యానుసారంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషం, బాగుంది. ఎస్ఆర్జేలో కూడా ఇస్తున్నారు, చేస్తున్నాము అని చెప్తున్నాము. ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అన్నది ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదు. కారణం ఈ వాక్యం, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ కోసం, ప్రభు మహిమ కోసం మిషనరీ సేవకు చేయాలి, లేకపోతే మనం ఖచ్చితంగా మన ధనాన్ని వాడుకోవాలి అన్న విషయాలు చెప్పడం కొరకు చెప్తున్నాము. కానీ ఎవరు ఎంత అన్నదాన్ని చెప్పట్లేదు. అది మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఓకే, ఇక్కడతో మనం ఆపేద్దాం, టైం అయిపోయింది కాబట్టి. సేమ్ టీము రేపు కంటిన్యూ అవుతారు, చదవండి. కొన్ని వాక్యాలు కూడా యాడ్ అయ్యాయి, నేను 5, 6, 7 కూడా యాడ్ చేశాను, 10 వచనాలు అయ్యాయి. మేబీ నీలిమ యాడ్ చేసిన వచనాలకు సంబంధించి ఎవరైనా, ఎందుకంటే శ్రావంతికి 2 వాక్యాలు వచ్చాయి కదా, ఇంకొకరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే సేమ్ టీమ్ కంటిన్యూ అవుతారు. నేను తిరిగి సమయాన్ని చెప్పడానికి ముందు ఒకరు మీలో నుంచి ఒకరు ప్రార్థన చేయాల్సిందిగా టీమ్ సభ్యులు కోరుతున్నాను. ప్రదీప్ అన్న.
పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు తండ్రి బైబిల్ స్టడీ ద్వారా అయా తండ్రి మాకు అర్థం కానటువంటి ఎన్నో విషయాలు తండ్రి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి. నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి కాంతి ప్రభు మాతో ఉంచి అనేక విషయాలు మాకు ఈ దినాన మీరు నేర్పించినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను తండ్రి అనేకమైన విషయాలు మేము డిస్కస్ చేయడానికి అనేక మంది ఈ యొక్క హడిల్ టీంలో ఉదయకాలం యాడ్ అయ్యి అయా పరలోక రాజ్య మర్మాలను ప్రభు వాక్యము తండ్రి నన్న ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలను తండ్రి నాయన పరిశోధించి తెలుసుకోవడానికి అనేకులు రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి నాయన. ప్రభు, నీ జ్ఞానము మాకు అవసరము తండ్రి నాయన. అనేకులను పురుకొల్పటానికి తండ్రి నాయన, నీకు మహిమను తేవడానికి ప్రభు నాయన మీ జ్ఞానం అవసరం. నీ దాసుని ద్వారా మాకు బోధిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము నీ మహిమను దొంగిలించకూడదని, సమస్తమును నీ మహిమ కొరకు మేము చెయ్యాలని, సమస్తమును తండ్రి నాయన ప్రభా మేము నీ కొరకు అర్పించాలని ఈ దినాన ఈ బైబిల్ స్టడీ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఏసయ్య గొప్ప దేవుడా, మేమందరము నీ శిష్యులుగా మారి ప్రభా తండ్రి నువ్వు ఏమైతే వాంఛిస్తున్నావో, వాంఛించిన ప్రతిదీ మా జీవితంలో అక్షరాలా మేము కలిగి ఉండినట్లు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ హృదయ వాంఛన తీర్చడానికి మేము పరుగులెత్తేలాగా అయా మీ హృదయ వాంఛన తీర్చడానికి ప్రభా మేము తండ్రి భారం కలిగి ముందుకెళ్లేలాగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను మహిమపరుస్తూ తండ్రి నాయన, మేమెక్కడా కూడా మేము కనిపించకుండా మా జీవితాలలో మేము మహిమ తెచ్చుకునేటువంటి విషయాలలో ఎక్కడా కూడా మేము తొందరపడకుండా తండ్రి నాయన నీ వాక్యానుసారంగా నడిచేటువంటి కృపను మాకు దయచేయమని, బైబిల్ స్టడీ ద్వారా మీరు అనుగ్రహించినటువంటి ఆత్మీయమైన మర్మాలు విపులీకరణ కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ అయా తండ్రి బైబిల్ స్టడీలో పాల్గొన్నటువంటి బిడ్డలను అలాగనే తండ్రి నాయన అయా ఏసయ్య నడిపించినటువంటి నీ దాసుని ప్రభు అలాగే పార్టిసిపెంట్స్ అందరినీ చాట్ బాక్స్ లో ప్రభు తండ్రి నాయన మరి మాట్లాడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, కృపలతో నింపమని, నిత్య రాజ్యం కోసం ఎదుగులాడేటువంటి బిడలుగా, పరితపించే బిడలుగా మమ్మల్ని అందరినీ చేసి నీ స్వారూప్యంలోనికి మార్చుకొనమని ఏసు ప్రశస్తమైన నామమందు స్తుతించి ప్రార్థించి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.